சுக்லாம்பரதரம் விஷ்ணும் சேசிவன்னம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயேத் சர்வவிக்னோபசாந்தயே அகஜானன பத்மார்க்கம் கஜானன மகர்நிஷம் அநேகதம் தம் பக்தானாம் ஏகதம் தமுபஸ்மகே ஏகதம் தமுபஸ்மகே. பக்துலாரா, ஈனாடு జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా సుప్రసిద్ధమై లక్షలాది జిజ్ఞాసువులకు మార్గదర్శకమై మానసిక శాంతి ప్రశాంతతలకు అందించే కామధేనువుగా కల్పవృక్షంగా ఆర్తులకు అమృతపు జలులను చెలికించే భాగ్యదేవతల విరాలుజిల్లుతున్నటువంటి పవిత్రాలయం శబరిమల దివ్యాలయం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి అయ్యప్ప, ఇటీవల కాలంలో అత్యద్భుత క్షేత్రరాజుగా వైభవ ప్రాభవాలతో మహత్తర శక్తులతో భక్తులకు కనిపించే శ్రీ అయ్యప్ప స్వామి విశ్వమునకు ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నటువంటి సమయంలో వేలాది తెలుగువారు శ్రీ స్వామి అయ్యప్పను సేవించి తరించాలనే మహదాశయంతో శబరిమలకు ప్రయాణం చేస్తూ ఉన్న ఈ తరుణంలో శ్రీ స్వామివారి దివ్య చరిత్రను హరికథారూపంగా మనవి చేయుచున్నాను. సావధాన చిత్తులై వినగలరని మనవి. వినుడు వినుడు భక్తాగ్రణులారా వినిపించద శ్రీ అయ్యప్ప చరితము, వినుడు వినుడు భక్తాగ్రణులారా వినిపించద శ్రీ అయ్యప్ప చరితము, శ్రీ అయ్యప్ప స్వామి వరాజము శ్రీకరము సుజన హృదయానందము, వినుడు వినుడు భక్తాగ్రణులారా కలి కలుషములను కడల గురోయక సౌఖ్యములు ఎడల గురాలి వెలసిన జాముని విమల జరీతము, వెలసిన జాముని విమల జరీతము పలలాజన గడలతో సుతీక్షణ విగము, వినుడు వినుడు భక్తాగ్రణుల హరిహర తేజముల కటిక గలయగ సురలును మునులును దాతుముచే ప్రభవించిన భవ్యన చరితము శుభవరం పదా పరిపూరితము, వినుడు వినుడు భక్తాగ్రణులారా వినిపించద శ్రీ అయ్యప్ప చరితము, వినుడు వినుడు. రమావల్లభులు మరియు ఉమావల్లభుని యొక్కయు దివ్య తేజములు ఒక్కటి కాగా ప్రభవించిన శుభమూర్తి శ్రీ అయ్యప్ప స్వామి. అది ఎట్లనగా, పూర్వము కృతయుగమున దేవదానవులు వాసుకుని త్రాడుగా చేసుకుని మందరగిరీంద్రమును కవముగా చేసుకుని అమృతము నిమిత్తమై పాలకడ్డలిని మధింపసాగిరి అందు జనయించిన లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు సతిగా స్వీకరించినాడు. చంద్రుని ఈశ్వరునికిచ్చిరి పిమ్మట హాలాహలమునడి భయంకర విషము ప్రభవింపగా దేవదానవులు భయకంపితులై గిరిజావల్లభుని శరణు వేడినారు. అప్పుడు శంకరుడు అందరకు అభయమిచ్చి ఆలాహలమును గాంచి ఓంకరించినాడు. అంతా స్తంభించి నిలిచెగరళం, స్తంభించి నిలిచెగరళము శంభుని ముందడం యుగాంత జలధరము గతి గంభీరహు క్రియావస్తంభ సంభృంధనామాన సంభ్రంభమున కాలమేఘము వంటి ఆలాహలము పాలాక్షుడు దక్షిణ హస్తము చూపగానే నేరేడు పండు మాదిరిగా మారి ఆ స్వామి చేతిలోకి వచ్చింది. శంకరుడు ఆ ఆలాహలమును కుటుక్కున మింగిరాడు. భీకర కాలాకూట ప్రమాదము నుండి తమ్ము రక్షించినందుకు ప్రమోదమందిన సురాసురుడు ఆ దేవదేవుని స్తుతించి గళమున నిలిపిన గరణము నల్లగా ప్రకాశించుడచే ఆ దేవునకు నీలకంఠుడు అనే నూతన నామధేయమునిచ్చి మరల కడలిని చిలుకసాగినారు. అందుండి ఐరావతమనడి గజరాజము, ఉచ్చైష్టవమనడి తురంగశేఖరము జనయింపగా వారిని ఇంద్రునికిచ్చినారు. కామధేనము ప్రభవింపగా వరుణునకిచ్చినారు. అప్సరసులు పుట్టగా స్వర్గమునందు నివసింపవలసినదిగా నియమించినారు. కల్పతరువు చింతామణి జనయింపగా వానిని నందనోద్యానమును ప్రతిష్ఠించినారు. తక్కిన రత్నములను కూడా తగిన వారికి ఒసంగినారు. ఆ పిదప సరోజ వాసినీకంతకు తోడబుట్టువుగాగా ఆదివైద్యుడైన ధన్వంతరి జనించినాడు. ధన్వంతరి చేతిలోని అమృత పరిపూరిత హేమకుంభమును చూచిన తోడనే అంధకకాలకేయ మహిషాదులు అసురులు బాగు శైల దర్పంధులు ఒకరికొకరు కనుగేడి కొనిరి అకట సురలవ చింపబూడి ఒక్కుమ్మటిగా కత్తులు దూసిరి వైపుని నిర్బంధము చేసి గ్రక్కున అమృత కుంభమును లాగిగుని వేరొక చోటికి చనిది. అసురులు ధన్వంతరి చేతిలోని అమృత భాండమును చూచిన తోడనే దానిని లాగుకొని పారిపోయినారు. చింతాక్రాంతులైన దేవతలు సకల మాయోపాయాల నాయకుండైనటువంటి రమానాయకుని ప్రార్థించినారు. సురల మొర నాలకించినటువంటి ఇందిరావరుడు తఠాలును అదృశ్యమైనాడు. ఆ క్షణమందే ఆకాశం ఒక నీలం భోజభద్రాక్షి దివ్యాకారంపును దివ్యమాల్యములు దివ్యాలంకృతు దివ్య వస్త్ర కల్పంబులు దివ్య గంధములును ఆగా పుట్ట జయంగ ఆగౌక శ్రేణికి దైత్య పంక్తికి విద్య లేఖ చందంబున క్షణమునందే ఆకాశము నుండి దిగిన ఒక విశ్వమోహన స్త్రీమూర్తి కన్ని వినుయేరి ఎరుగని రూప లావణ్యాతిశయంతో దివ్యమైన అలంకారములతో దివ్య సుగంధమున వెదజల్లుతూ నిలుచున్న ఆ సుందర సుందరి సుకుమారిణి విద్యుల్లేఖవలే దేవాసురుడు మతులు పోగొట్టసాగింది. సకల జగన్నాటక సూత్రధారి అయిన చక్రధారియే ఆ విలాసిని రూపంబు వహించనని ఎరుంగక ఆమె హావభావ విలాసంబులెంచి దేవాసురుడు భ్రమించినారు. కానీ ఆ మోహనాంగి అందరినీ భ్రమపెట్టుచు ఎవ్వరికీ తాను లొంగక ఒక ప్రక్కగా ఉన్నది. దేవతలు రాక్షసులు తమ తనువులు మరచి తదేక దృష్టితో మోహావేశులై ఆమె వైపే చూడసాగినారు. ఇట్లు అమరులు అమరారులు మతి విభ్రమమును చెందుచున్న సమయంలో దానవుల చేతిలోని సుధారస కుంభమును నాజూకుగా అందుకుని ఆ మోహిని తన క్రీగంట చూపులతో దైత్యులను వంచించి సుధను సురలకు పంచి మోసము గ్రహించి సురవరుల పంక్తిని కూర్చున్న రాహుకేతువులను చక్రధారి చే ఖండించి విశ్వకళ్యాణమునరించింది. పిమ్మట కారణ జన్మనొక్కరిని కనవలసిన ఆవశ్యకత ఉండుటచే మోహిని రూపాన ఉన్న ముకుందుడు శృంగార రాశి వేలే కైలాసగిరి ప్రక్కగా పయనించసాగినాడు. అంత మోహిని రూపాన్ని గాంచిన శివుడు నిలువజాలడాయే మనసు నిలువజాలడాయే మనసు నిలువజాలడాయే నిలువజాలడాయే మోహిని రూపము కాంచిన శివుడు మోహిని రూపమును కాంచిన శివుడు మనవాలు దాల్చిన భవుడు నిలువజాలడాయే సగము దేహమై వెలసిన సాగిని సగము దేహమై వెలసిన సాగిని నిగమ రాశిపై నిలిచిన కీర్తిని మరచిన ఆడగ గరల కంఠుడు మరచిన ఆడగ వరతారక మంత్ర జప పరాయణుడు నిలువజాలడాయే మనసు నిలువజాలడాయే నిలువజాలడాయే. మతి చెలించి మదనవేదనకు గురియైన మహేశ్వరుని చూచి మోహినీదేవి సమ్మోహనాస్త్రము వంటి చిరునవ్వు నవ్వి పరిమళాల రూపు పొదరింటి వైపు రాసాగా శివుడు కూడా వెన్నంటి ఎవరి వేణి ఓలలనా ఎవరి వేణి ఓలలనా భువనత్రయమున గణరాదేవెదగిన ఎవరి వేణి ఓలలనా నయనాల అవి గంతి సారాలు నీల మేఘము మృక్కునే నీవేనికి నీల మేఘము మృక్కునే నీవేనికి నీల కంఠము మృక్కునే నీవానికి ఎవరివే ఎవరివే నీవు ఓలలన భువనత్రయమున నిను బాధవెదగిన ఎవరివే నీవు ఓలలన అనుచు వేడుకతో ఆ పూపోడి పోటమిని పొగడసాగినాడు శంకరుడు. తరి నెరిగిన ఆ బిత్తరి సమాధానంగా అంటోంది, ఏమని
మోహిని ఎందురు నను ఇందిరా, మోహిని ఎందురు నన్ను ఇందుధరా, దేహము దల్చిన సోయగమేను శ్రీకంధరా, నన్నేల వెంటాడుచున్నావురా, నన్నేల గలవ శైల కుమారీవరా, భవబంధములను త్రెంపువాడనివే శివ శివ, నన్ను బంధింపగ వచ్చితివే.
కవ్వించసాగింది. శంకరుడు ఆ మోహినికెదురు నిలిచి అంటూ ఉన్నాడు, నీవాడనే చలి నీవాడనే, నీవాడనే చలి నీవాడనే, మోవితే నియలిచి టీవీ నల్లవే, నీవాడనే చలి నీవాడనే, మదనుడు పగవాడే పదును తూకులవాడే, మదనుడు పగవాడే పదును తూకులవాడే, మదిని చేరి నన్ను బెదిరించుతున్నాడే, తనువు తనువు నా చేతి తని విని పొందు అనువైన గలయిగా గొగ రూపము ధరించు, నీవాడనే చెలి నీవాడనే నీవాడనే చెలి అని పరవశాన పలుకుసాగినాడు శివుడు. సమయము గ్రహించిన ఆ మోహిని తన కన్నుదోయి నుండి మహత్తర శక్తిని వెలువరించి నిటలాక్షుని నేత్ర యుగళంలో ప్రవేశపెట్టినది. వెంటనే శివుని హృదయము నుండి దివ్య తేజస్సు వెలువడింది. అదే సమయాన మోహిని హృదయము నుండి వైష్ణవ తేజస్సు బహిర్గతమైనది. శైవ వైష్ణ తేజస్సులు రెండును ఆకాశమును ఏకము కాగా అందుండి భైరవుడు ఉద్భవించినాడు. భైరవాకృతి చూడగానే మహాదేవును కప్పి ఉన్నటువంటి వైష్ణవ మాయ వైదొలగిపోయినది. మోహిని రూపాన ఉన్న ముకుందుడు నిజరూపమును ధరించి చిరునగవుతో శివుని చూడసాగినాడు. అంత వింత నుండి తేరుకున్న విధుభూషణుడు విష్ణుమూర్తిని ఏ విధంగా ప్రస్తుతిస్తూ ఉన్నాడనగా,
ఎంత వింత ఇది కమలాకౌంట, ఎంత ఇంత ఇది కమలాకౌంట, ఇలా ఏకృత ముని జన సోంట, ఎంత ఇంత ఇది కమలాకౌంట. వరదాయక మోగరమున నేటిదివే, వరదాయక మోగమున నేటిదివే, సురలు నవ్వో నాట్లనరుదివే, వింత వింత ఇది కమలాకాంత, ఎవరిని కావద కరించిదివో, ఎవరిని కావద కరించిదివో, నవలావల్యపతి నవరూపము ఏ విధముగా ఈ పువనావళికి నీవనరుతువ నవ కళ్యాణము, ఎంత వింత ఇది కమలాకౌంట, ఇలా ఏకృత ముని జన సౌంట,
ప్రస్తుతించిన పరమేశ్వరునిపై మందహాస కాంతులు ప్రసరింపచేయుచు ఇందిరా వల్లభుడు, పరమశివ, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిదేముంది? మోహిని రూపాన నేనున్న నన్ను సంగతి నీకు తెలియదన్నచో నమ్మవారెవరు? జగత్ కళ్యాణమును ఆశించియే కదా నీవు కూడా ఇట్టు నటించితివి అనగా శివుడు చిరునగవులు చిందించినాడు. అంతలో భైరవుడు ఆ ఇద్దరు స్వామివారు నడుముకు వచ్చి తండ్రులారా అని నాలుగు కరుచుకొని తల్లి తండ్రులారా వందనములు. ఏమి మీ ఆజ్ఞ అన్నాడు. అంత శ్రీ మహావిష్ణువు ఆ కంటిని వైపు చూడగా ఆ మహాదేవుడు, కుమార భైరవ, నీ భీకరాకృతి చూచి జగతి భీతులను కనుక నీవు కొంతకాలము మేరుగిరిపై నుండము, సమయము వచ్చినప్పుడు పిలిపింతును అనగా భైరవుడు శివకేశవులకు ప్రణమిల్లి మేరు శిఖరికి వెడలిపోయినారు. ఇది ఇటులుండా కృతయుగమునందే మరి యొక్క కథ జరిగినది. అది ఏమనగా, అనసూయ అత్రి మహర్షి దంపతులకు త్రిమూర్తుల అంశతో శ్రీ దత్తాత్రేయ స్వామి జనించినాడు. అప్పుడు లక్ష్మీ పార్వతీ సరస్వతి అంశలతో లీలావతి జనించింది. దత్తాత్రేయ స్వామికి దేవేరి అయినది. శ్రీ దత్తాత్రేయ స్వామి తన అవతార ప్రయోజనమును నెరవేర్చి అవతారమునకు ముగింపు చెప్పదలిచి లీలావతితో ఇలా అన్నాడు.
దేవి లీలావతి వినుము విశాల విశ్వమునకు చేయదగిన విధముగాను మేలు చేసినాము. ఇక మన మూల రూపములను ధరింప త్వరపడుము మధురాచి.
అనగా లీలావతి లీలా విలాసములొలికించుచు స్వామిని కౌగలించి అంటోంది,
విను విను నాథ వినుమో నాథ, విను విను నాథ వినుమో నాథ, కరుణను కనుము త్రిలోగనాథ, విను విను నాథ వినుమో నాథ, ఎంత మధురమే మానవ లోకము, ఎంత మధురమే మానవ దేహము, ఎంత మధురమే మానవ లాగము, ఎంత మధురమి మానవ దేగము, విను విను నాద వినుమో నాద, మధురమైనై తేనియలారుజు, మధురమైనై తేనియలారుజు, మదన దేవునకు పూజలు చేయుదు చిరకాలము ఇలా నూడుదము, చిరకాలము ఇలా నూడుదము, నరభాగము చూడగందుదము, విను విను నాద వినుమో నాద.
అని మదన వికారములు ఒలికింపగా కదన భీముని వలె మహగ్రుడైనాడు దత్తప్రభువు. ఓసి రాకాసి నీకెల్దలేసి కామము చిత్తమ్మున జనయల్చుట ఎంతయు ప్రమాదము, ఇకమే సుఖమనుమాట దారుణాపరాధము, కామము తపమును గుణమును చెరచును అణుమాది అష్ట సిద్ధుల చెరచును, కామము మితుమీరుట ఔరా కలియుగ శిఖనము, కామిని ధర్మము వరచితివి ఇంకా పండెను నీ కర్మము. అని కమండల జలమును అందుకొని మహిళ మహిషివై జన్మింపుము అని లీలావతికి శాపమిచ్చినాడు. అంత భయకంపిత చిత్తయైన లీలావతి శాప విమోచన మార్గము చూపవలసినదని వేడినను దత్తాత్రేయుడు తన్ మార్గము వచింపగా ఓరుకున్నాడు. అప్పుడా లీలావతి పట్టరాని కోపంతో, నీవు కూడా మహిషముగా ప్రభవించి నా కామాతిశయమును పోకార్తువుగాక అని ప్రతిశాపమిచ్చింది. తదుపరి శాపగ్రస్త అయిన లీలావతి రంభుని కుమారుడైనటువంటి మహిషాసురునకు చెల్లెలుగా అనగా మహిషిగా జనించి పూర్వజన్మస్మృతిని కోల్పోయి తన అన్న మహిషాసురుడు దేవతల మోసం చేత మరణించినన్న క్రోధంతో ముల్లోకాలను అల్లకల్లోలు చేయసాగింది. ఏ విధంగా
బాధింపసాగే వేదిము జై మహేషి, బాధింపసాగే వేదిము జై మహేషి, అగాధ వర్ణపదాలగే మనిషి, బాధింపసాగే నరసుర గణములు నలుడి కుల జగన వరముని గణములు మదిలో బెదరగా బాధింపసాగే. పరుగులోన అది తురంగరాజము సరగుణ సూక ఉరంగరాజము, కుసలలోన అది భుజంగరాజము గిర్రున తిరుగగా విఘంగరాజము, బాధింపసాగే వేదముకి మహిషి, ఆగాధ వనుపదాలరే మనిషి, బాధింపసాగే.
ఈ విధముగా కురువ్విన ఆ మహిషాసురి చెలరేగగా విలవిలలాడుచు నరసుర వరములు గణములు ఎలా త్రిమూర్తులను సమీపించి దాని దుండగములను వివరించి దండింపవలసినదిగా విన్నవించుకున్నారు. అంత త్రిమూర్తులు పరస్పరము భాషించుకుని తమ తమ అంశలతో ఒక మహామహిషమును సృష్టించి మహిషి చెంతకు పంపినారు. ఆ మహిషమును గాంచినంతనే మోహ పరవశి అయిన ఆ మహిషి ఆ మహిషముతో క్రీడించుచు లోకములను బాధించుట మానినది. కానీ ఆ దివ్య మహిషము కొంతకాలము తరువాత తాను వచ్చిన పని నెరవేరినట్లు భావించి తిరిగి మూడు అంశలుగా విడిపోయి త్రిమూర్తులలో కలిసిపోయింది. మహిషమును కానకయ్యే మహిషి మహావేదనను అనుభవించుచు మహిషమును దేవతలే మాయం చేసినారని తలంచుచు వారిని మరలా వేధించడం మొదలుపెట్టింది. మహాశక్తులు సంపాదించవనించి బ్రహ్మను గూర్చి తీవ్ర తపమాచరింపసాగింది.
పరమేశి దేవి కచ్చపిని తీయగమీటగా నీ దేవి కచ్చపిని తీయగమీటగా సురల నెల్ల దరి చేరి శిరసులు వంటే కెరణాభ్యముల
తపస్సున బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. ఆ దేవుని చూచి ఆ మహిషాసురి మహదానందంతో
వందే సరస్వతీనాథం వందే శ్రీతాళి రక్షకం వందే శాంతర సాధారం వందే వరదదాయకం
అని అంజలి ఘటింపగా అంబుజాసనుడు చిరునవ్వుతో ఓ మహిషాసురి నీ భక్తికి సంతసించి తిని నీకిష్టమైన వరమేదో అడుగుము ఇచ్చేదను అని అన్నాడు. అందులకు మహిషి ప్రభు మరణము లేకుండా శాశ్వత జీవనము ఉండునట్లుగా వరము ఇమ్ము అని మహిషి అడిగినది. అప్పుడు బ్రహ్మ మందహాసము చేసి మహిషి మాకు కూడా ఆయుః పరిమితి విధింపబడి ఉన్నది. ఇట్టి స్థితిలో నీ వంటి ప్రాణులు మరణము లేకుండా మనుట కల్ల కనుక వేరొక వరము కోరుకొమ్ము ఇచ్చేదను అనినాడు. అంతటా ఆ మహిషి ఆలోచించి
వినుమా వినుమా అంబుజ పీఠ నయముగా చెప్పెడి నా దగుమాట వినుమా వినుమా అంబుజ పీఠ నయముగా చెప్పెడి నా దగుమాట ఇరువురు పురుషుల దివ్య తేజమును ఇరువురు వరయోగమునందు ఒకటి గారా వినుమో 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 తనువు తనువును తాచకుండని తనువు తనువును తాచకుండని జనించిన దివ్య పురుషుడు రాగా అతని చేతిలో మరణము కావలే ఆపై మూర్తికి నేను చేరవలే వినుమో వినుమో అంబుజ పీఠ అతడు ధరణికి ఎదిగి రావలెను క్షితిపతి కొడుకు కావలెను పండెండెండుల పలు పలు రీతుల ప్రతి నిమేషము తండ్రిని చేరింపల వినుమో వినుమో అంబుజ పీఠ
బ్రహ్మదేవ అయోనిజుడై ఇరువురు పురుషులకు జన్మించిన వాని చేతిలో మాత్రమే నాకు మరణం ప్రసాదించండి. అతడు ఈ ధరణిలో ఒక మహారాజుకు కొడుకుగా కావాలి. 12 సంవత్సరములు ప్రతి నిమేషమో పలు పలు రీతుల తండ్రిని సేవించాలి అని వరమడుగగా విద్యానాథుడు తథాస్తు అని అదృశ్యుడైనాడు. అప్పటికే అయోనిజుడైన మరి వరపురుషుడు శివకేశవ తేజము నుండి ప్రభవించి మేరు మహీధరముపై విహరించుచున్నాడని తెలియక వరగల్వము వహించినటువంటి మహిషి మరలా విజృంభించి త్రిలోకమును అల్లకల్లోలం చేయసాగింది. ಯಕ್ಷ ಗರುಡ ಕಿನ್ನೆರ ಕಿಂಪುರುಷ ನಾಗ ನಭಶ್ಚರ ಸಿದ್ಧ ಸಾರಥ್ಯ ದೇವತಾ ಸಂಘಮಲನ್ನೆಯು ಆ ಮಹಿಷಾಸುರಿ ಧಾಟಿಗೆ ತಟ್ಟುಕೋಲೇಕ ಮರಳಾ ತ್ರಿಮೂರ್ತುಲ ಚಂತುಕು ವೆಳ್ಳಿ ತಮ್ಮ ಗೋಡುನು ವೆಲ್ಲಡಿಂಚುಕುನ್ನಾರು. ವಾರಿ ಮಾಟಲು ಆಲಕಿಂಚಿನ ತ್ರಿಮೂರ್ತುಲು ನಾರದನಿ ವಂಕ ತಿರುಗಿ, ದೇವಋಷಿ, ఈ విషయమున మీ అభిప్రాయమేమి అని ప్రశ్నించినారు. అంత నారదుడు, త్రిమూర్తులారా, నా అభిప్రాయము మీ అభిప్రాయమునకు వేరుగా ఉండునా? అయినను అడిగినారు కనుక వినండి. అలనాడు మోహిని విలాస ఘట్టమున శివకేశవ తేజముల నుండి విభవించిన భైరవుడు మేరుగిరి ఎందున్నాడు కదా, అతనిని రప్పించుటయే ప్రస్తుత కర్తవ్యము, అతనిని తోడ్కొని తెచ్చుటకు మన వినాయకుడు ఉన్నాడు కదా సమర్థుడు అని విన్నవించినాడు. అంత శివుడు అనుమతించగా వినాయకుడు మేరుగిరికి వెళ్ళినాడు. వినాయకుని చూచిన తోడనే భైరవుడు ఒక ముద్దుల బాలుండయ్యే దివ్య భూషలు నిలివెల్ల తేజరిల్లు అగ్రజాయంచు గణపతిని అంచనే వింతలు కదా హరిహరుల వేద్య నిల్ల వినాయకును చూచిన తోడనే భైరవుడు ఒక ముద్దుల బాలుడైనాడు. సుందర బాలకునిగా మారిన భైరవుని వినాయకుడు కౌగలించుకుని, తమ్ముడా రమ్ము నా వెంట అని భుజముపై చెయ్యి వేసి శంకరుని వద్దకు తీసుకువచ్చినాడు. పరమశివుడు ఆ సుందర బాలకునకు ధర్మశాస్త్ర అను నామకరణము చేసి అతనిని మరల పసిగందుగా మార్చి ఆ పసివాని కంఠసీమలో ఒక మణిమానలు అలంకరించి భూలోకమున పందళ రాజ్య పరిసరారణ్యములో విడిచి రావలసినదిగా ఆజ్ఞాపించినాడు. సరేనంటూ దేవతలు ఆ పసిబిడ్డను పందళ రాజ్యాటములు విడిచినారు. అదే సమయంలో పందళరాజు రాజశేఖరుడి వేటకై వచ్చి ఆ ప్రాంతమున వేటాడుచుండినాడు. మధ్యాహ్న సమయమునకు వేట ముగించిన పందళరాజు విశ్రాంతికై ససైన్యముగా సకల తరువులతో నిండిన సరోవర తీరమునకు చేరినాడు. ఆ సమయమున కెవ్వుమని పసిపిల్లడు కేకవైచే కెవ్వుమని పసిపిల్లడు కేకవైచే జల్లుమని రాజు గుండెలు ఆ క్షణమున క్షణములోన వెంతన్న వారందరూ విస్తుపడి ఇటికేక నట్టడవిలో నేలయనుచు పసిపిల్లవాని కేక వినపడింది. రాజుతో పాటు పరివారము కూడా ఆశ్చర్యపడినారు. ఇటువంటి ఘోర అరణ్యములో ఇలా పసికందు ఏడ్పు ఏమిటి అని విస్తుపడి నలుదిక్కుల కలిగి చూసినారు. ఎట్టకేలకు వారు శిశువు ఉన్న ప్రదేశమును చూడగా ఒక్క పసికందు మాత్రమే అచ్చట ఉన్నాడు. ఎవరూ కనిపించరైరి. సంతానము లేక సంతాపము వహించుచున్న ఆ భూకాంతుడు ఆ పసిబిడ్డను చూచిన తోడనే మమకారము పొంగగా గభాలును ఎత్తుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. అదేమి చిత్రమో కాని ఆ బాలుని స్పృశించిన తోడని ఆ భూపాలుడు నిలువెల్ల పులకించసాగినాడు. ఆనందము డెందము నిండగా పందళరాజు ఆ పసివారిని పదే పదే ముద్దాడసాగినాడు. అంతలో దైవ సంకల్పంగా అచ్చటకు అగస్త్య మునీంద్రుల వారు అరుతించినాడు. ఆ మునిచంద్రుడు చూచిన తోడనే రాజశేఖరుడు నమస్సులు పలికి, మునీశ్వర, వేటకై వచ్చిన నాకు బాటలో ఈ తేటమోము పసిగవాడు కనిపించినాడు. ఈ పసివాని వృత్తాంతమేమో తెలియకున్నది. తమరు జ్ఞానచక్షువుతో పరికించి వివరించి కర్తవ్యమును బోధింపండి అని వేడినాడు. అంత మునివరణ్యుడు ఆ బాలుని పరిశీలించి భూపాలునితో, రాజశేఖర, ఈ పసివాని చేతిలో వజ్రము, అంకుశము, మత్స్యము స్పష్టముగా ఉన్నవి. ఈ రేఖలు కలిగిన వాడు లోకోత్తరుడగనని సాముద్రిక శాస్త్రము చెప్పుచున్నది. కనుక ఇతడు కారణజన్ముడు. కంఠమందు మణిని కలిగి ఉన్నవాడు కనుక ఈ బిడ్డకు మణికంఠుడు అని పేరు తగినది. ఇతరుని నీవు పుత్రునిగా భావించి పెంచుకునుము. ఈ బాలుడు పెరిగి నీ కీర్తి భూమండలమును శాశ్వతముగా నిలిపెడి ఘనకార్యము చేయగలడు అని బోధించి బాలుని దీవించి వెడలిపోయినాడు మునిపుంగవుడు. అంతటా రాజశేఖరుడు మణికంఠుని రాజధానికి తెచ్చి రాణికి సమర్పించగా ఆమె అమితానందముతో బిడ్డను గుండెలకు హత్తుకుని విషయము తెలిసిన జనులందరూ మహదానందముతో మహోత్సవము జరుపుకుంటూ ఉన్నారు. మణికంఠునిపై మహారాణి మమతలు పెంచుకొని అతని నెట్లు లాలించుచున్నదనగా
ఎవరివో నాయన నిన్ను గన్న తల్లి
ఎవరానాయన నిన్ను కన్న తల్లి ఇట్లు గలికవ్యోగే నన్ను ఆకల్పవల్లి ఎవరానాయన నిన్ను కన్న తల్లి సంతులేక చింతిల్లు చూడగా సంతోష జలధిని నన్ను వచ్చిన వేళ ఎట్టిదో నీవు తెచ్చిన లీల ఎత్తివా ఇతి బాధలు తొలగి ప్రజలకు ఖ్యాతియంతయో పెరిగే ప్రభువు ఎవరివా ఎవరివా నాయన నీ నవ్వులే చంద్రులు నీ పలుకుల నిత్య సుధలు ఇలను కావగా వచ్చినాడవగా ఇలను కావగా వచ్చినాడవగా ఈ తల్లిని తల్లిని చేసినవగా ఎవరివో నాయన నిన్ను కన్న తల్లి ఇట్లు కన్నికరించే నన్ను ఆకల్పవల్లి ఎవరో నాయన నిన్ను కన్న తల్లి
అని ఈ విధముగా ఆ దేవి మణికంఠుని మధుర ప్రేమతో పెంచుకుంటూ అతని మహిమను నిదర్శనముగా అన్నట్లుగా ఆ పందలరాజు భార్య గర్భవతి మగబిడ్డను కన్నది. మణికంఠుడు వచ్చిన వేళా విశేషమని భావించిన రాజదంపతులు మణికంఠునిపై మరింత మమకారాన్ని పెంచుకున్నారు. అన్నదమ్ములిద్దరూ అన్యోన్యానురాగతతో పెరుగుతూ ఉన్నారు. సకల విద్యలు నేర్చినారు. ఆ కాలంలో వావరం అనే పేరు గల బందిపోటు దొంగ తన అనుచర వర్గంతో చెలరేగి ప్రజలను హింసించుతూ సంపదలు దోచుకొనసాగినాడు. అతని ధాటికి తాళలేని ప్రజలు జనపత్రి వేడి నమస్కారం చేసి అంటున్నారు.
వినుమో రాజా వినుమా బాధ కని విని ఎరుగని ఇది నగాధ వినుమో రాజా వినుమా బాధ కని విని ఎరుగని ఇది నగాధ వావరు సిరి సంపదలే మటు మాయము గార మా నిట్టూర్పులే ఇక తోడైరాగ విన్న విహుపాయిడు వచ్చిది మయ్య విన్న విహుపాయిడు వచ్చిది మయ్య విన్న పిద పగది నీవేనయ్య వినుమో రాజ వినుమా బాధ కని విని ఎరుగని ఇది నగా వినుమారాజా
అని విన్నవించుకున్నారు. వెంటనే ప్రజాకంఠకుడైన వావరుని నివారింపదలంచి పందలరాజు పైన మగుచుండగా మణికంఠుడు సమీపించి నమస్కరించి, తండ్రి, ఈ మాతృపు పనికి మీరు వెళ్ళవలేనా? నేను చాలును, ఆ వావరునికు బుద్ధి మార్చి దారికి తీగలను అన్నాడు. ఆశ్చర్యాన్ని పొందినటువంటి రాజదంపతులు, నాయనా, పసివాడవైన నీవు బందిపోటు నిద్రించుడు తగదురా అన్నారు. అయినను మణికంఠుడు తల్లిదండ్రులకు ధైర్యవచనములు చెప్పి వారిని ఒప్పించి ఒంటరిగా అడవికెగినాడు. మణికంఠుని రాకను చూచిన వావరం కొండ గుహ నుండి తన అనుచరులతో వెలుపలకు వచ్చి అడ్డగించినాడు. అప్పుడు మణికంఠుడు మందహాసము చిందించుచూ వావరుని వైపు చూడగా అతని నేత్ర యుగళము నుండి వెలువడుచున్న దివ్య ప్రకాశమును చూచి గజదొంగ తన చేతిలోని ఆయుధమును నేలపై విడిచి చేతులెత్తి నమస్కరించి, ప్రభు, ఇన్ని దినముల నేటికైనా నమ్మన్న సేయవచితివి మానస కంజము విచ్చెనో ప్రభో. పుణ్యము పండినాది యగ పుంజము మండిను నిన్ను గంజగ సన్నుతి పాత్ర చెప్పు మిక జగ్గగనే విని కార్యమేదియు స్వామి. ఇంతకాలానికి దేనుడి పైన కరుణ కలిగిందా ప్రభు? నా పుణ్యము నేటికి పెంటినది, నీ దర్శన భాగ్యముతే నా జన్మ తరించినది స్వామి. ఇక చెప్పండి, నా వలన జరుగు కార్యమేది అని ఆనంద భాష్పమును రాల్చసాగాను. అతని అనుచరులందరూ ఆయుధములు దించి ఆశ్చర్యముతో విలోకింపసాగినారు. అప్పుడు మణికంఠుడు ప్రేమతో, వావరన్, నేటి నుండి నీవు చోరుడవు కావు, మహాభక్తుడవు. పాపములు నీ పశ్చాత్తాపములన వైదొలగిపోయినవి. పవిత్రాత్ముడవైనావు కనుక నీవు నాకు మిత్రుండవు. త్వరలో నేను ఈ కొండపై తపస్సు చేయుటకు వెళ్ళుచున్నాను. నన్ను దర్శించుటకు ఈ అడవి దారుల వెంట భక్త మహాశీలు రాగలరు. వారికి నీవు మార్గ మధ్యమును తోడుగా నడచుచూ తగిన విధముగా సహకరింపు అని శాసించి అతనిని దీవించి నిజ రాజధానికి తిరిగి వచ్చినాడు. చిటికిలో వావురుని మహాభక్తినిగా మార్చిన మరికంఠుని యశస్సు దశ దిశల వ్యాపించింది. ఇది చూచి పందలరాజ్య మహామంత్రి సహింపలేకుండినాడు. రాణిని సమీపించి, మహారాణి, రేపో మాపో మహారాజు మణికంఠుడు పెద్ద కొడుకు కదా అని మహారాజును చేయవచ్చును. అప్పుడు మీ కన్న కొడుకు అతనికి బానిసే కదా, బానికగా మరి బ్రతకవలసినదే కదా, కావున ఆలోచించండి అని నూరి పోసినాడు. రాణి మధ్యలో విషబీజము మొలకెత్తింది. అందువల్ల మణికంఠుని మట్టు పెట్టవలేనని నిశ్చయించుకుంది. తగిన ఉపాయమును సూచింపవలసినదిగా మంత్రిని కోరింది. అందుకు మంత్రి, మహారాజ్ఞి, ఆహారములో విషము కలిపి పెట్టించండి, ఎవరికి అనుమానము రాదు అని సలహా ఇచ్చినాడు. ఆ సలహాను పాటించి రాణి మణికంఠునుకు విష ప్రయోగం చేసింది. గరళము ఆరోగ్యం చేయు మణికంఠుడు గరణము ఆరగిల్ చేయు మణికంఠుడు ఔరా చెక్కు చదరగయుండెను జలుము మీర గరళ కంఠుని తలయుని గరణము ఏమి చేయం జాలెను జీర్ణమైపోయగారి విషము మణికంఠుని ఏం చేయలేకపోయింది, ఆహారముతో విషము కూడా జీర్ణమైపోయింది. అంత కొంతకాలమునకు పందళరాజు మణికంఠునకు పట్టాభిషేకం చేయుటకు నిశ్చయించుకున్నాడు. మరలా రాణి, మంత్రి మంత్రములు జరిపినారు. తత్ఫలితంగా రాణి శిరోవేదనతో బాధపడుతున్నట్టు నటింపసాగింది. అంతటి రాజు నివారణోపాయమును గుర్చి మంత్రుని ప్రశ్నింపగా, అతడు మహారాజా, వైద్యులు వచ్చి రాణిగారిని పరిశీలించినారు. ఇది మామూలు మందులకు తగ్గే శిరోవేదన కాదట, పులిపాలతో కలిపిన ఔషధం ఇయ్యవలయనట. పులిపాలు తీగల వీరుడెవరో తెలియక తికమకపడుచున్నాం అని అన్నాడు మంత్రి. మంత్రి మాటలు ఆలకించిన రాజు నిశ్చేష్టుడైనాడు. ఏమిటిది ఆశ్చర్యం, పులిపాలు తీగల వీరుడు మన రాజ్యమంది ఎవరున్నాడు అని చింతతో చింతిల సాపినాడు. అంత చింతాక్రాంతుడైనటువంటి భూకాంతుని చూచి మణికంఠుడు, తండ్రి, ఈ మాత్రపు దానికి ఇంత దిగులు దేనికి, నేను అడవికి వెళ్ళి పులిపాలు తీసుకురాగలను అన్నాడు. కొడుకు మాట విన్నటువంటి రాజశేఖరుడు, నాయనా కుమారా, నిన్ను గానక క్షణమైనా నిలువజాలను తన్నయ్య, నిన్ను గానక క్షణమైనా నిలువజాలను తన్నయ్య, వెళ్ళవల్లదు నీ వటవీసి మగు, వెళ్ళవల్లదు నీ వటవీసి మగు, వెలుగు నీ రాజరమకు నిన్ను గానగా గణమైన నిలువజాలను పురసత్వమునకు కూడలి అడవి ఘోర ప్రాణులకు కూడలి అడవి పురసత్వమునకు కూడలి అడవే ఘోర ప్రాణులకు కూడలి అడవే కాలు మాపుటకైనా బాటలుడవు కాలు మాపుటకైనా బాటలుడవు కాపుదల కచ్చట కోటలుండవు నిను గనక క్షణమైన నిలువగాననురా తనయ నాయనా కుమార ఘోరమైన అరణ్యానికి నిన్ను పంపలేనురా నీవు లేనిదే ఒక్క క్షణమైన బ్రతుకులేనురా క్రూర మృగాలను కూడలి అడవి నీవి వెళ్ళవలదురా కన్నా అని దీనవదనంతో కొడుకుని కౌగలించుకున్నాడు మహారాజు. అప్పుడు మణికంఠుడు మందహాసము చేసి అంటూ ఉన్నాడు చిను తిల్చనేల జనక
నీ సొంత పుదిడ్డావు బరసు మీ గదిలేల చిను తిల్చనేల జనక శుక పరాక్రముడు నీ దనయుడు శుక పరాక్రముడు నీ దనయుడు ఉల్లి పాలు నిదిగో తేగలడు చిను తిల్చనేల అడవి అడవి అని భయపడు నేల ఉడమి చెల్ల గది మేలుడు చాల క్రూర మృగముల గని బీదిల నేల దారులీచునవి కృప చూపు నేల తిల్దిల నేల ఓ జనక మాతృదేవి మంచాన పడగా మందు తేలేని కొడుకతడేల మాతృదేవి మంచాన పడగా మందు తేలేని కొడుకతడేల పుత్రుదేవుడు వ్యధపడి వేళ వెతలు తెచ్చని కొడుకతడేల ఓ జనక చిల్దిల నేల ఓ జనక
అని ధీరవాక్కులు పలికినాడు మణికంఠుడు. వెంటనే మంత్రి కూడా, మహారాజా, వావరన్ వంటి బంధిపోటుని సాధువుగా మార్చిన మనం మణికంఠునకు పులిపాలు తెచ్చుడు పెద్ద కష్టమైన పని కాదే, కనుక మీరు ధైర్యం వహించుడు యుక్తము అని పలికినాడు. మణికంఠుడు మరల మరల ధైర్యవచనములు పలికిన మీదట రాజు అంగీకరించి పుత్రవాత్సల్యముతో నిండిన గుండెతో పూజా సామగ్రి ఒకవైపు, తినుబండారములు వేరొక వైపు కలిగిన ఇరుముడి సంచిని కట్టి మణికంఠుని శిరస్సుపై పెట్టినాడు. ఇరుముడి ధరించిన మణికంఠుడు వెంట వచ్చిన ప్రజలను రాజ్యపు సరిహద్దులలోనే నిలిపి తాను వనసీమను ప్రవేశించినాడు. సమయము కొరకు వేచియున్న బ్రహ్మాది దేవతలు అడవిలో మణికంఠుని ముందు నిలిచి, చాలు చాలు ఈ చర్యలు చాలు, సాగి వచ్చి మహిషిని కూర్చుము శివకేశవ బుద్రక శ్రిత జన దేవనాథుని మహిష పారద్రోలను దేవలోకము ఇప్పుడు ఆక్రమించను నీ అవతార ప్రయోజనమును నెరవేర్చుటకిది సమయము. అని విన్నవించుకున్నారు. అంత మణికంఠుడు సురలోకమునకేగి మహిషాసురుని రణమునకు ఆహ్వానించి వధించినాడు. వెంటనే మహిషి లీలావతిగా మారినది. సేవ విముక్తి చెందిన లీలావతి తనను దేవేరిగా స్వీకరించమని వేడగా, ప్రస్తుత అవతారము బ్రహ్మచర్యముతో కూడిన ధర్మశాస్త్రయని, తన కొండకు ఏ రోజునైతే నూతన యాత్రికుడు రాడో ఆ రోజు తన కోరిక నెరవేరగలదని వరమిచ్చి అంత దనుక తనతో సమాన ప్రతిపత్తితో అర్చనలు అందుకొనగలదని, తన కొండకు వచ్చు యాత్రికులు మహిషి చర్మము కానీ ప్రత్యామ్నాయము కానీ ధరించిన వారు మాత్రమే దీక్షా ఇరుముడితో రానరుకులని వచించినాడు. మార్గ మధ్యమున రామావతార కాలమున శ్రీరాముడుగా ఇచ్చిన మాట ప్రకారము శబరికి మోక్షము ప్రసాదించినాడు. అనంతరము దేవతలు పులులుగా మారగా మణికంఠుడు ఒక పులి మీద నెక్కి తక్కిన పులులను వెంటబెట్టుకుని పందల సీమకు వచ్చినాడు. పులుల గుంపును చూచిన ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెత్తసాగినారు. కొందరు రాజు చెంతకు వెళ్ళి, మహాప్రభా, తమ తనయుడు పులుల మందతో ప్రవేశము చేయుచున్నాడు, వెళ్ళి చూడండి ప్రభు అని మొరపెట్టుకున్నారు. అంత మణికంఠుడు కారణ జన్ముడని అగస్యమునీశ్వరుడు చెప్పినటువంటి విషయం స్మరించుకుని పందలరాజు పరుగు పరుగున మణికంఠునకి ఎదురేగి
తమరే జనులు పీతులు వితాన జిట్లు పులుల మందతో వచ్చుట పుర్రము నాకు తగదు తగదని చెప్ప నే తగుదునయ్యా దయమగించి శాంతింపు మా ధర్మము
అని వేడగా మణికంఠుడు చేతి సైగతో ఒక్క తానెక్కిన పులి తప్ప తక్కిన వారిని అడవికి పంపించినాడు. ఆ పులిపైన కూర్చుండి మణికంఠుడు అంతఃపురమునకు వచ్చినాడు. ఆ దృశ్యము చూచిన మంత్రి మరియు రాణి మణికంఠుని పాదాలపై పడి మన్నింపమని వేడినారు. హరిహర నందనుడు వారిని మన్నించి రాణితో అంటున్నాడు,
అమ్మ నేను వచ్చిన పని అయినది జడ అమ్మా నేను వచ్చిన పని అయినది జడ నీ కన్న కొడుకు అగును భూమి పుడు తపము గిరిపైకి తరలు చూడి కోటి శుభములు మీకి గూడగలవు
అని ప్రయాణమైనాడు. కానీ పందళరాజు, నాయనా నేను మా ఇంటనే ఉండవలయునురా, మమ్ము ఎలవలయును అని ప్రార్థించినాడు. అప్పుడు హరిహరసుతుడు, తండ్రి ఈ అవతారమును నేను బ్రహ్మచర్య వ్రతమునకు పట్టుబడి ఉన్నాను కనుక లౌకిక భోగములందు ఉండరాదు. పొన్నంబలలో పరశురాముల వారు నిర్మించిన మిట్టపై నాకు ఆలయము కట్టింపు. ప్రతి మకర సంక్రాంతికి నేను అచ్చడ జ్యోతి రూపమున దర్శనమివ్వగలను. ఇంతకు మునిపే నేను దివికేగి మహిషాసురేని వధించి తిని కనుక నన్ను దర్శించడుకు వచ్చువారు మహిషి చర్మము వంటి నల్లటి బట్టలు ధరించి బ్రహ్మచర్య దీక్ష విహించి ఇరుముడి ధరించుచూ రావలేను. నా తమ్మునకు పట్టాభిషేకము చేయండి. ఆలయ నిర్మాణముతో నీ కీర్తి చిరస్థాయిగా నిలవగలదు. నా మీద మమతలన్నీయు నీ కన్నబిడ్డపై నిలుపుము. ప్రజలను కన్నబిడ్డల వలె పాలింపుము. సర్వే జనా సుఖినో భవంతు అని పులి మీద కూర్చుండయే అడవికి బయలుదేరినాడు. అందరూ ఆశ్చర్యముతోనూ ఆనందముతోనూ ఆవేదనతోనూ అట్టే నిల్చసాగినారు. శబరినాథుడు, భూతనాథుడు, ధర్మశాస్త్ర, మణికంఠుడు అను నామముతో చెప్పబడిన ఆ స్వామియే దేశభాషయందు అయ్యప్ప అని పిలవబడుచున్నాడు. కనుకనే వెడలిపోవుచున్న స్వామిని చూచి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామిని వందే వందే హరిహరాత్మ జగ అయ్యప్ప స్వామిని వందే వందే హరిహరాత్మజం సద్బ్రహ్మచారిణిం వందే వందే శ్రీతాళి కల్పజం అని వందనమాచరించినారు. అనంతకాలమున స్వామి ఆనతిచ్చినట్లే పందళరాజు ఆలయము నిర్మింపచేసి దానిని 18 మెట్లు కట్టించినాడు. ఆ 18 మెట్లు నియమము ప్రకారం దాటిన తర్వాత స్వామి వారిని దర్శింపవలేను. 18 మెట్లలోని అంతరార్థం ఏమనగా మానవులోనని అష్టరాగములు అనగా కామక్రోధ లోభ మోక మదమాశ్చర్యములు ఈర్ష డంపములు మరియు పంచేంద్రియములు త్రిగుణములు దివ్య అవిద్య వీటిని దాటినప్పుడే మానవుడు మాధవునితో ఏకమవుతాడు. అంతేకాక మహాభారతములోని పర్వములు 18, భగవద్గీతలోని అధ్యాయములు 18, ప్రధాన మహాపురాణములు 18, ప్రధాన ఉపపురాణములు 18, మహాభారత యుద్ధకాలము 18 రోజులు. ఇట్లు అనేక ఉదాహరణలు కలవు. భారతీయులు అదృష్ట సంఖ్య 18 అని గ్రహింపవలయను. అయ్యప్ప స్వామిని దర్శింప కోరిన భక్తులు స్వామిని భక్తి ప్రపక్తులతో భక్తి నిండిన హృదయాలతో సేవిస్తున్నారు. స్వామి స్వామియే
స్వామియే మంగళం మణిగల్దాయ మంగళం మణిగల్దాయ మంగళం బ్రహ్మచారిణ మంగళం శ్రీ సపుత్రాయ మంగళం అయ్యప్పాయ ఈ విధంగా భక్తకోటి అయ్యప్ప స్వామిని వేయేళ్ళు కొనియాడుతూ ఉన్నారు. భక్తి ప్రపక్తులతో ఆ అయ్యప్ప స్వామిని అడుగడుగు నా ప్రార్థన చేస్తూ దర్శన భక్తులై శరీరాలు పులకింపుచూ ఉండగా స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప కన్యమూల భగవానే అయ్యప్ప హరిహర సుతుడే అయ్యప్ప హరిహర సుతుడే అయ్యప్ప అఖిలండ స్వాతి బ్రహ్మండ నాయకే అయ్యప్ప మోహిని సుతుడే అయ్యప్ప మోహన రూపుడే అయ్యప్ప శాంతి స్వరూపుడే అయ్యప్ప శక్తి స్వరూపుడే అయ్యప్ప ఆర్తపరాయణుడే అయ్యప్ప అనాదరజ్ఞుడే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే 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 శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప